शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संवृत्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णगुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाककाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ॐ। परमेश्वरस्वरूपं सर्वे नमस्कार। నిన్నటి రోజున మీరు విన్నారు, సైంధవుని చేత అత్యంత క్లేశాన్ని అనుభవించింది ద్రౌపదీదేవి. ఆమె పాతివ్రత్యమే ఆమెకి అంగరక్షగా మారింది. ధర్మరాజు గారు తన తమ్ముళ్లతో భార్యతో కూర్చుని ఉండగా మార్కండేయ మహర్షిని ఒక ప్రశ్న వేశారు. ద్రౌపదీదేవి ఇన్ని కష్టాలు పడుతోందే, మమ్మల్ని అనుగమించి వచ్చి ఈమె అవతల సభలో దుర్యోధనుని చేత పరాభవింపబడింది. దుశ్శాసనుడు ఆమె వలువలు విప్పే ప్రయత్నం చేశాడు. కర్ణుడు చేయరాని సైగ చేశాడు. సైంధవుడు ఆమెను ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. భర్తలని విపరీతమైన గౌరవం ఇచ్చి అనుగమించినటువంటి పుణ్యానికి ఆమె ఇన్ని ఇక్కట్లు పడుతోందే. ధర్మాన్ని నమ్ముకున్నందుకు రాజకుమారుణ్ణైనటువంటి నేను అడవులలో ఇన్ని కష్టాలు పడుతున్నాను. గతంలో మాలాగే ఎవరైనా అసలు రాజకుమారుడు ఆయన యొక్క భార్య ఇన్ని కష్టాలు పడడం ధర్మం కోసం అన్నది లోకంలో ఎక్కడైనా ఉందా? నేనే పడ్డానా ఇన్ని కష్టాలు? నాకన్నా కష్టాలు పడినవాడు ఉన్నాడని నేను అనుకోవట్లేదు అన్నారు. అంటే మార్కండేయ మహర్షి, నీ అభిప్రాయం పొరపాటు. నువ్వు పడిన కష్టాలు చాలా తక్కువ. నీకన్నా ఎక్కువ కష్టాలు పడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ యొక్క విశేషం చెప్తాను వినమని శ్రీరామచంద్ర ప్రభువు యొక్క కథనంతటినీ చెప్పారు. ఒకసారి శ్రీరామాయణం మీకు తెలియంది కాదు. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడం, సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి పరిణయం ఆడడం, తదనంతరం అరణ్యవాసం చేయడం, సీతాపహరణం, రావణ సంహారం, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషేకం వరకు రామాయణ కథనంతటినీ చెప్పి ఇన్ని కష్టాలు పడిందయ్యా సీతమ్మ, ఇన్ని కష్టాలు పడ్డాడయ్యా రామచంద్ర ప్రభువు, ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేసినటువంటి కారణం చేత అందుకని లోకంలో కష్టపడని వాళ్ళు అని అనుకోకూడదు. ఎందరో ఉన్నారు ధర్మానికి కట్టుబడి కష్టాలు పడి కీర్తి సంపాదించుకున్న వాళ్ళు. అయినా నీతో నేను ఒక విషయాన్ని చెప్తాను, బాగా విను. ఆడదాని పాతివ్రత్య మహిమ ఎంత గొప్పది అంటే అది కేవలం ఆమె తనని తాను రక్షించుకోవడానికి ఉపయోగపడమే కాదు, అసలు స్త్రీ యొక్క పాతివ్రత్యం చేతనే యథార్థమునకు పురుషునికి కలిసి వస్తుంది. కాబట్టి నేను ఆ విశేషాన్ని చెప్తాను వినవలసింది అన్నారు. ఇందులో ఒక గమ్మత్తుంది. అసలు పురుషుడి యొక్క లక్ష్మీ స్థానం అంతా ఎవరు అంటే భార్యయే. ఆమెయే ఆయన లక్ష్మి. అందుకే ఇల్లాలు కంట కన్నీరు ఒలికితే ఆ ఇంట సిరి ఉండనుల్లదు. ఆమె ఆ ఇంటికి సర్వమంగళములకు కూడా కారకురాలు. అందుకే ఆమె ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది, పాపట ప్రారంభ స్థానమునందు సువాసిని బొట్టు ఉంచుకుంటుంది. తనూతు క్షేమం నస్తవదన సౌందర్య లహరి అని శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక శ్లోకం చేశారు. ఆ పాపట ప్రారంభ స్థానమునందు బొట్టు ఉంచుకున్నటువంటి స్త్రీ ఆమె యొక్క లక్ష్మీ స్థాన బలము చేత భర్త విశేషమైనటువంటి ఉన్నతిని పొందుతాడు. అందుకే అసలు ఇల్లు అన్న మాటకి పర్యాయ పదం ఏమిటి అంటే ఇల్లాలి. గృహిణి గృహముచ్చతి. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లుగా శాస్త్రంలో చెప్పబడదు. ఆ ఇల్లు సుఖస్థానము కాదు, శాంతి స్థానము కాదు. పురుషుడికి ఒక బాటసారి విశ్రాంతి గృహానికి వెళ్ళినట్టుగా వెళ్ళడం తప్ప అసలు నిజానికి శాంతి స్థానము ఆ ఇంట్లో పురుషుడు సేద తీరడానికి కారణము ఆయన యొక్క ధర్మపత్ని. అంత గొప్పదైనటువంటి ధర్మపత్ని చేసేటటువంటి భగవత్ సంబంధమైనటువంటి ఉపాసనా బలం ఆమె యొక్క పాతివ్రత్య కారణం, ఆమెకి భగవంతుని పట్ల ఉండేటటువంటి భక్తి కారణంగా భర్త సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందుతాడు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, పులూమజార్చిత అని. పులూమజార్చిత అంటే ఇంద్రుని యొక్క భార్య అయిన శచీదేవి పులూమజుడనబడేటటువంటి పులూముడు అనబడేటటువంటి ఋషి యొక్క కుమార్తె. ఆయన కుమార్తె అయినటువంటి శచీదేవి ఎప్పుడూ అమ్మవారి పట్ల భక్తి భావనతో ఉంటుంది. ఆవిడ భక్తి భావనతో ఉంటుంది కాబట్టి ఇంద్రుడికి ఇంద్ర పదవి కలిసి వచ్చింది, నిలబెట్టుకోగలిగాడు. కాబట్టి భార్య భక్తి, భార్య యొక్క పాతివ్రత్య మహాత్యము ఎంతటి గొప్పతనాన్నైనా తీసుకొస్తుంది. ద్రౌపదీదేవి ఇడుములు పడిందని నువ్వు అనుకుంటున్నావు ధర్మరాజా, కానీ ఒకనాడు మీకు సమస్తము కలిసి రావడం అన్నది ఎవరి వలన జరుగుతుంది అంటే కేవలము ఈ ద్రౌపదీదేవి వలననే కలుగుతుంది. ఎందుకంటే ఆమె పాతివ్రత్య మహాత్యం అటువంటిది. అసలు లోకంలో తపస్సు చేసినటువంటి పురుషులు సాధించలేని విషయాలని ఏమీ తెలియనటువంటి వాళ్ళు భర్తని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్నటువంటి స్త్రీలు సాధించగలిగారు. ఒక మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానాన్ని ఇవాళ నీకు వినిపిస్తారు, దాన్ని విను అని చెప్పి చెప్పాడు. అరణ్య పర్వంలో మహాపతివ్రతలైనటువంటి వారి కథలు కొన్ని వస్తాయి. అందులో ప్రధానంగా అంతటా వినిపించేది ద్రౌపదీదేవి యొక్క కథ. ఇక రెండవది ఆ కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణుడు పలకరించినటువంటి బ్రాహ్మణి. బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని ఇల్లాలు కాబట్టి బ్రాహ్మణి. మూడవది దమయంతీదేవి. నాలుగవది ఇదిగో ఇప్పుడు వస్తున్నటువంటి సావిత్రీదేవి. వీళ్ళు నలుగురు కూడా మహాపతివ్రతలు, వాళ్ళ గురించి వినడమే చాలు. మళ్ళీ ఇందులో అసలు సావిత్రీదేవి యొక్క జీవితం, ఆవిడ యొక్క విశేషం అత్యద్భుతం. బహుశా అలా సాధించినటువంటి వ్యక్తి భారతీయ వాంగ్మయంలో ఇంకొకరు కనపడరు. ఆమెకి ఆమెయే సాటి. ఆమెతో పోల్చి చెప్పడానికి ఇంకొకరు ఆ స్థానంలో లేరు. అలా ఉండడం సాధ్యం కాదు కూడా. అది ఆవిడికే అటువంటి అనితర సాధ్యమైన ప్రజ్ఞ కలిగింది. కేవలం వివాహమైన తర్వాత కాదు, వివాహ పూర్వము నుండి ఆమెకి అటువంటి ధృతి ఉంది శాస్త్రం మీద. ఆ ఉపాఖ్యానాన్ని చెప్తున్నాను విను అని ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. కలడు మద్రీషుండు ధనుడు అశ్వపతి అను ధరణీషుండు, అతడు సంతానకాంక్షనెంతయు ధృతి 18 ఏడులు సావిత్రి కొల్చే. అజ్జన విభునకు అద్దేవి ప్రత్యక్షమై వరమడుగుము నాగుడు అతడు వినమ్రుడుగుచు ఆత్మజుగూరెదననవుడు కన్య పుట్టు నీ కనియ నా భువనమాత అనుడు దేవి భవత్కృప అస్మదీయ వాంఛితము సఫలంబుగావలదే అని నృపోత్తముండు విన్నవించే. ఐ యోగమూర్తి గాఢకారుణ్య వికచ హుత్కమలయ్యగుచు. ఒకనొక కాలంలో మద్ర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అశ్వపతి అనబడేటటువంటి ఒక మహారాజు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేని కారణం చేత ఆ మద్ర దేశాధిపతి అయినటువంటి అశ్వపతి సావిత్రీదేవి గురించి తపస్సు చేశాడు. సావిత్రి బ్రహ్మశక్తి, సవిత్రుమండలాంతర్వర్తి. ఆమె కాంతి స్వరూపిణి. ఆ సావిత్రియే గాయత్రి. ఆమెని మంత్రపురస్సరంగా ఆ లోపల బాగా జపం చేస్తే ఆవిడయే గాయత్రిగా భాసిస్తుంది. బుద్ధి ప్రచోదనాన్ని చెయ్యగలిగినటువంటి దేవతా స్వరూపం. మహోత్కృష్టమైనటువంటి స్వరూపం. అటువంటి స్వరూపం కాదు. అటువంటి సావిత్రీదేవి గురించి ఆయన ఉపాసన చేశాడు, తపస్సు చేశాడు, 18 సంవత్సరములు చేశాడు. అలా 18 ఏడులు సావిత్రి గొల్చే 18 సంవత్సరాలు ఆ సావిత్రీదేవి గురించి తపస్సు చేస్తే ఆమె సాకార రూపిణి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. అయితే ఆయన అన్నాడు, నాకు సంతానం లేదు, కొడుకు కావాలి అన్నాడు. సాధారణంగా లోకంలో కొడుకు కావాలి అని అడుగుతారు. కొడుకు కావాలి అని అడగడానికి కారణం ఏంటంటే వంశం నిలబడుతుంది. ఆ పూజామందిరం అర్ధంతరంగా ఆగిపోకుండా గోత్రనామాలతో పూజ చేసి నీరాజనమిచ్చేటటువంటి వాడు ఉంటాడు. తండ్రి శరీరం విడిచిపెట్టిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టడానికి అధికారం ఉన్నటువంటి కొడుకు ఉంటాడని కుమారుడు కలగాలి అని కోరుకుంటారు. కాబట్టి ఆయన కూడా అలాగే అడిగాడు, నాకు కొడుకు కావాలి అన్నాడు. అంటే ఆవిడంది, కొడుకు పుట్టడు, నీకు కుమార్తె కలుగుతుంది. అంటే ఆయన తెల్లబోయి అన్నాడు, నువ్వు పరదేవతవి కదా, నీ గురించి తపస్సు చేశాను, నువ్వు ప్రత్యక్షమయ్యావు, ఏం కావాలని అడిగావు. ఏం కావాలని అడిగినప్పుడు నేను కొడుకు కావాలని అడిగాను, కానీ నువ్వు కొడుకు పుట్టడు, కూతురు పుడుతుంది అంటున్నావు, ఏమి చిత్రము అని అడిగాను. అంటే ఆవిడంది, ఇది బ్రహ్మ నిర్ణయం, సృష్టికర్త బ్రహ్మగారు కాదు, బ్రహ్మగారు నిర్ణయం చేశాడు, నీకు కుమార్తెయే జన్మిస్తుంది. కానీ ఆశ్చర్యం ఏమంటే, ఆమె కారణంగా, ఆమె పుచ్చుకున్నటువంటి వరం కారణంగా నీకు తర్వాత 100 కొడుకులు పుడతారు. నేను వరం ఇస్తే ఒకటే పుడతాడు. నీ కూతురు యొక్క భక్తి కారణం చేత నీకు తర్వాత 100 కొడుకులు పుడతారు, కాబట్టి చింత పెట్టుకోవద్దు అని. సరే, కుమార్తె జన్మించింది. ఏ తల్లిని తాను ఆరాధన చేస్తే, తపస్సు చేస్తే తనకి కుమార్తె కలిగిందో ఆ భగవతి పేరే ఉంచుకున్నాడు. కాబట్టి ఆమెకు సావిత్రి అని నామకరణం చేశాడు. ఆ పిల్ల పెద్దదవుతోంది. ఆ వనజాక్షి పరిస్ఫుట యవ్వనయ్యై సిద్ధ సాధ్య యక్షామర కన్యావళి తన సౌందర్య శ్రీ విలసన రేఖ అపహసించుచు నొప్పెన్. ఆమె పెరిగి పెద్దదై యుక్త వయస్సు పొందుతున్న కొలది దేవతల కన్నా సిద్ధ సాధ్య యక్ష అమరుల కన్నా కూడా అందగత్తెగా పేర్గాంచింది. కాబట్టి ఆమెని భార్యగా చేసుకోవాలి అని ఉవ్విళ్ళూరు అన్నటువంటి పురుషుడు ఉండడు. అంత గొప్ప అందగత్తెగా ఆమె ఎదిగి పెద్దదవుతోంది. ఆమె పెద్దదవుతున్నటువంటి రోజుల్లో యుక్త వయస్సు వచ్చింది. ఒక రోజున తండ్రి ఆమెని ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆ కూతుర్ని యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా ఊళ్ళో కూర్చోబెట్టుకోవడం అన్న సాంప్రదాయాన్ని తప్పేం పట్టుకోక్కర్లేదు. ఎందుకంటే పురుషుడికి ఎప్పుడూ ఒక అధికారం ఉంటుంది. ఎడమ తొడ మీద ఎవ్వరూ కూర్చోకూడదు, ఒక్క భార్య తప్ప. ఎడమ తొడ కేవలం భార్యాస్థానం. కుడితొడ మీద ఇద్దరు కూర్చుంటారు. కూతురు కూర్చుంటుంది, కోడలు కూర్చుంటుంది. ఎప్పుడైనా మామగారి తొడ మీద కూర్చోవలసి వస్తే కూతురు కుడితొడ మీద కూర్చోవాలి, అలాగే కోడలైనా కుడితొడ మీద కూర్చోవాలి. అంటే కడుపున పుట్టిన బిడ్డలతో సమానం. ఎడమ తొడ మీద కూర్చుంటే భార్య అని గుర్తు. ఇప్పటికీ త్రివేణి సంగమంలో అలహాబాద్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేస్తారు, వేణీదానము అని. జన్మ జన్మాంతరముల యందు కూడా సువాసినిగానే ఉండాలి అనేటటువంటి కోరిక ఉన్నవాళ్ళు భర్తతో కలిసి యాత్రకు వెళ్ళి అది జీవితం మొత్తం మీద ఒక్కసారి చెయ్యాలి. భర్త గారి యొక్క ఎడమ తొడ మీద కూర్చుంటే ఒక వెంట్రుకల పాయ ఒకటి తీస్తారు. తీసి దాన్ని సమంత్రకంగా నదిలో కలుపుతారు. అలా ఎవరు భర్త తొడ మీద కూర్చుని వేణీదానం చేస్తారో వాళ్ళకి ఎన్ని జన్మలకి కూడా ఇక వైధవ్యం కలగదు. వాళ్ళు సువాసినులుగానే ఉంటారు, సువాసినిగా శరీరం విడిచిపెట్టేస్తారు. అంత గొప్పది. అందుకే శంకర మహారాజు గారి యొక్క కుడి తొడ మీద కూర్చుంది కాబట్టి ఆయన ఒక పిల్లని తన భార్యగా స్వీకరించలేదు. నాకు నువ్వు కోడలవుతావు అన్నాడు శంతని తండ్రి ప్రతీపు. కాబట్టి ఆయన ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయంలో మన ఆంధ్రదేశంలో వివాహం చేస్తే పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టిస్తాం. ఆ ద్రవిడ దేశం వైపు వివాహం చేస్తే అలా చేయరు. తండ్రి ఊళ్ళో కూర్చుంటుంది ఆడపిల్ల. తండ్రి ఊళ్ళో కూర్చుని ఉండగా వరుడు మంగళసూత్రం కట్టాలి. చాలా చమత్కారంగా ఉంటుంది. ఆ వివాహ కల్పము, ఆ వివాహ క్రతువు ఆంధ్రదేశంలో జరిగే వివాహ క్రతువు కన్నా చాలా భేదం కనపడుతుంది. కనపడి కొన్ని కొన్ని విశేషాలు కనపడతాయి అందులో. సరే, నేను అందులో ఉండేటటువంటి విషయాల గురించి, తక్కువ ఎక్కువల గురించి మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు. ఒక సదాచారం గురించి మాట్లాడాను అంతే. కాబట్టి ఆమె తండ్రి ఒడిలో కూర్చుని ఉన్నది. నారద మహర్షి వచ్చారు. ఆయన మూడు లోకముల యందు సంచరించేటటువంటి లక్షణం ఉన్నవాడు, పైగా త్రికాల వీధి, భూత భవిష్యత్ వర్తమాన కాలములను బాగా ఇరిగి ఉన్నవాడు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఆయన వచ్చిన తర్వాత ఆ ఒళ్ళో కూర్చున్నటువంటి పిల్ల ఇంకా చిన్నపిల్లయే అన్న భావనతో తండ్రి ఉన్నాడు. ఆమె యుక్త వయస్సుకు వచ్చింది అని నారదుడు గ్రహించాడు. అంతే కదూ, తండ్రికి పిల్ల ఎంత పెద్దదైపోతున్నా ఆయన కంటికి మాత్రం ఆ పిల్ల చిన్నపిల్లే, నా కూతురు చాలా పెద్దదైపోయిందని ఏ తండ్రి అండవు. ఏ తండ్రికైనా కూతురు మీద అదే భ్రాంతి అదే ప్రేమ ఉంటుంది, మా అమ్మాయి మా అమ్మాయి మా అమ్మాయి అని అదే మురిపు. కాబట్టి నారద మహర్షి చూసి అన్నారు, ఈమె యుక్త వయస్సులోకి వస్తోంది, ఈమెకు తగినటువంటి సంబంధం ఏదైనా విచారణ చేశావా మహారాజా అని అడిగారు. అంటే అశ్వపతి అన్నాడు, నేను ఇప్పటి వరకు విచారణ చెయ్యలేదు అని ఆ పిల్లవంక చూసి అన్నాడు. ధీరా కులవతి కన్యా అని ఒక లక్షణం ఉంది శాస్త్రంలో. మహాపండితురాలైనటువంటిది, శాస్త్రములు ఎరిగినటువంటిది, మంచి అనుష్ఠాన బలం ఉన్నటువంటి ఆడపిల్ల, ఆమెకి భర్తని ఎంచుకునే అధికారం ఉంటుంది. అందుకే లోకంలో రెండు తెరగులు ఉంటాయి. ఆడపిల్ల జీవితాన్ని రెండు కింద విభాగం చేస్తారు, ఒకటి వివాహ పూర్వము, ఒకటి వివాహానంతరం. వివాహ పూర్వము ఆమె కొన్ని నోములు వ్రతాలు చేస్తుంది. ఏ నోము చేయనివ్వండి, ఏ వ్రతం చేయనివ్వండి కన్నెపిల్లగా, ఆమె యొక్క ప్రయోజనం ఒక్కటి, మంచి భర్త రావాలి. అందుకే వివాహానంతరము ఆమె చేసే నోములు వ్రతాలు అన్నీ భర్త యొక్క అభ్యున్నతి కొరకు. మరి తన కొరకు ఏముండదు, భర్త అభ్యున్నతే తన అభ్యున్నతి. అది స్త్రీ యొక్క విశాల హృదయం ఈ దేశంలో. అందుకే నెలకి మూడు వానల్లో ఒక వాన పతివ్రతలైన స్త్రీల వలన కురుస్తుంటాయి. కాబట్టి ఆ పిల్లతో నోములు వ్రతాలు చేయించాడు. ఆ నోములు వ్రతాలు చేయించినప్పుడు ఆమెకి అవగాహన కలిగింది శాస్త్రం పట్ల. శాస్త్రం పట్ల అవగాహన కలగడము అన్న మాటకి మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి కారణం ఇది పుణ్యకర్మ. పుణ్యకర్మ అంటే భగవద్భక్తితో చేసిన కర్మ. ఆ భగవద్భక్తితో తాను చేసుకుని పుణ్యాన్ని పొందడం ఒక ఎత్తు. పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు, భగవంతుని యందు అపారమైనటువంటి భక్తినిష్ట కలిగినటువంటి పురుషుడు భర్తగా లభించడం ఆడదాని జీవితంలో అంతకన్నా భాగ్యం ఇంకోటి ఉండదు. అది సర్వోత్కృష్టమైన భాగ్యం. ఎందుచేత అంటే కొన్ని కోట్ల జన్మలు దూకేస్తుంది, దాటేస్తుంది. ఎందుకు దాటుతుంది అంటే భర్త మహాపుణ్యశీలి, మహాభక్తి తత్పరుడు. ఆయన చేసినటువంటి సమస్త కర్మాచరణమునందు సగభాగం ఆవిడ ఖాతాలో పడిపోతుంది. ఆవిడికి పక్కన ఉందా లేదా, ఆవిడ చేస్తోందా చెయ్యట్లేదా సంబంధమే ఉండదు. ఆయనకు ధర్మపత్ని, ఆ కారణం చేత ఆయన చేసిన సమస్త పుణ్యముల యందు సగభాగం వెడుతుంది. వెడుతుంది కాబట్టి ఆమె జీవుడి ఖాతాలో ఎంత పుణ్యం పడిపోతుందంటే ఆమె కొన్ని కోట్ల జన్మలు దాటి ఉత్తమ జన్మలోకి వెళ్ళిపోతుంది. కేవలం అటువంటి పురుషుడి చిటికిన వేలు పట్టుకుంది కాబట్టి. అందుకే పిల్లనిచ్చేటప్పుడు ఏడు తరాలు అటు ఇటు చూశారంటారు. ఏడు తరాలు అటు ఇటు చూశారని ఎందుకంటారంటే, కేవలం చెయ్యి పట్టుకుని వెళ్ళడం కాదు, అటువంటి భక్తి తత్పరుడైన భర్త లభించడం భాగ్య విశేషం. ఆడపిల్ల తండ్రి అని చూస్తాడు. ఈమె పాడైపోయినా అతని వల్లే, కేవలం లౌకికుడు అనుకోండి, ఆయన ఏమీ చేయడు. ఆమెకు అధికారం ఉందా? చేయకూడదు. ఆమె భగవంతుడికి నమస్కారం చేసుకుంటుంది పాపం, అంతకన్నా ఏం చేయగలదు ఆవిడ మాత్రం. కానీ అసలు నిజానికి సంకల్పం ఇంటికి రక్షణ కల్పించగలిగిన వాడెవరు? పురుషుడు యజమాని, అతను చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సపరివారస్య అంటూ సంకల్పం చెప్పవలసిన వాడు ఆయన. ఆయన చెయ్యట్లేదు అనుకోండి, ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏదో కొంత చేసుకుంటుంది. కానీ ఆమె నింద చెయ్యొచ్చా భర్తని? నింద చేయకూడదు, అది దోషం అవుతుంది. ఇప్పుడు నింద చెయ్యకూడదు, ఆమె ఏం చేసుకుంటుందో అది మిగులుతుంటుంది. అదే ఉత్తముడైన వాడు, భగవద్భక్తి తత్పరుడైనటువంటి వాడు భర్తగా వచ్చాడనుకోండి, ఆమె ఏం చేసింది అన్నదంతో సంబంధం లేదు. ఆమె చేసిందా చేయలేదా పక్కన పెట్టేయండి, చేస్తే అదృష్టం, చేయకపోయినా ఆయన వలన ఈమె దాటేస్తుంది. ఈమె ఎంత దాటుతుందంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి జీవుడు దాటి ఉత్తమమైనటువంటి జన్మలోకి పరమేశ్వరుడికి దగ్గరగా వెళ్ళిపోతాడు. అది చాలా చాలా అదృష్టం. అందుకే భక్తి తత్పరుడైనటువంటి భర్త లభించడం అంటే అదొక గొప్ప అదృష్ట విశేషంగా చెప్తారు. అందుకు వెతుకుతాడు ఆడపిల్ల తండ్రి, అది చూడాలి. అలా భక్తితో నిలబడగలడా, జీవితం ఏముందండి, నేను తక్కువ అని చెప్పను, బాహ్యమునందు భోగాలు తక్కువ అని నేను మాట్లాడను, గృహస్థాశ్రమంలో అవి ఉంటాయి. భక్తి ఉన్న చోట ఎందుకు ఉండవు, భగవంతుడు అన్నీ ఉంచుతాడు. భక్తి లేని చోట ఉన్నవి జారిపోతాయేమో, కానీ భక్తి ఉన్న చోట కూడనివి కూడా కూడుతాయి. కాబట్టి అన్ని భోగాలు అనుభవిస్తుంది ఇహమునందు, పరమనందు గొప్ప వైభవంతో వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి యోగ్యుడైనటువంటి భర్తని పొందడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని శాస్త్రీయమైన కోణంలో తెలుసుకున్నటువంటి పిల్లని ధీరాహ అంటారు. ఆమె పండితురాలు, ఆమె తెలుసుకుంది నాకు ఎటువంటి వాడు భర్త అయితే నా జీవితం పండుతుంది అని. కులవతి, కులవతి అంటే ఆమె హేయమైన భావములున్నది కాదు, కేవలము శరీర సంబంధమైన కామము మాత్రమే మనసులో పెట్టుకునేటటువంటిది కాదు. ఆమె ఉత్తమమైనటువంటి లక్షణములు మనసులందు సంస్కారముగా పరిఢవిల్లినది. కన్య, కన్య అంటే ఒకరికి చెందని, ఈమె నాది అని అనకపూర్వం ఉన్న పిల్ల. మా ఆవిడ ఉందనుకోండి, నా భార్య అంటాను నేను, అలా నా అనడు. తండ్రి అంటాడు కదండి అని మీరు అనొచ్చు. తండ్రి అంటున్నా ఆడపిల్ల విషయంలో ఒక పరిమితి ఉంచుకుంటాడు. ఆమెని పుడుతూనే ఆడపిల్ల అని పిలిచాడు. ఆడపిల్ల, అక్కడికి వెళ్ళిపోయే పిల్ల, ఇక్కడ ఉండదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది? నన్ను ఉద్ధరించడానికి వచ్చింది. ఈమె వలన నేను కూడా తరిస్తాను. ఈమె యొక్క పాతివ్రత్యానికి, ఈమె పుణ్యాచరణల వల్ల పుట్టింటి వాళ్ళు కూడా తరిస్తారు. సీతమ్మ తల్లి వల్ల జనక మహారాజు గారికి అదృష్టం పుట్టల. అలా ఈమెని కన్నందుకు నేను తరిస్తాను అని ఆడపిల్ల అని పిలుస్తాడు. ఆడపిల్ల విషయంలో తండ్రిది పరిమితి. కొన్నాళ్లే తనది, జీవితాంతము తన కూతురుగా ఉంటుంది. చతుర్థీ విభక్తి వెయ్యడు కాబట్టి. కానీ ప్రధానం ధరింపచేసేవాడు భర్త ఒక్కడే. అందుకే భర్త ఇచ్చేది అమితము అంది ద్రౌపదీదేవి. ఆయన ఇచ్చింది ఇవ్వడం ఎవరికి సాధ్యం కాదు. ఇంకా ఆయన ఒక్కడే అలా ఇవ్వగలరు. అటువంటి భర్త వైభవాన్ని తెలుసుకుని ఉన్న పిల్లని కన్యా అని పిలుస్తారు. ఆయనకి చెందాలి, అటువంటి వాడికి చెందాలన్న భావనతో ఉంటుంది పాండిత్యము చేత. కాబట్టి ధీరా, కులవతి, కన్యా అటువంటి లక్షణం ఉన్న ఆడపిల్ల అటువంటి వ్యక్తిని కోరుకుంటుంది. దానికి పరిణతి ఉండాలి. అందరూ అలానే నేను ధీరవతిని ఎంచుకోకూడదు. ఆ శాస్త్రీయమైన కోణం తెలిస్తేనే, లేకపోతే అది తండ్రి గారి అధికారం, తండ్రి గారు ఇచ్చి పెడతారు. కాబట్టి ఇప్పుడు ఈ సత్యవతీదేవి ఇత పూర్వం సత్యవంతుడు అనబడేటటువంటి ఒక రాజకుమారుని యొక్క గుణగణములను విన్నది. ఎవరి వలన విన్నది? తండ్రి గారి ఇంటికి వచ్చేటటువంటి పండితుల వలన, ఊరిలో ఉండేటటువంటి బుధజనుల వలన ఆమె వింది. చాలా మంచి పిల్లవాడు, చాలా శాస్త్రం ఎరిగిన వాడు, చాలా మంచివాడిని వింటుండేది. ఆయనని భర్తగా పొందాలి అని మనసులో అనుకుంది. కానీ విధి వైపరీత్యం జరిగింది. జరిగి కొన్ని కొన్ని కారణములు నారద మహర్షి చెప్తారు. ఆయన అడవికి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆమె మనసు మార్చుకోలేదు. అంటే ఆమె దృష్టిలో ఇక్కడ కష్టం వచ్చినా దాన్ని నేను తీసేయగలను భర్త కష్టాన్ని. మీరు బాగా పట్టుకోవాలి సావిత్రి ఉపాఖ్యానాన్ని. ఇది ఎప్పుడు పెళ్ళయ్యా కాదు, కన్యకామణిగా ఉండగా ఆమె ధృతి. అతను దరిద్రంలో ఉన్నా నేను ఆయన ఇంటికి వెడితే ఆయన దరిద్రం నుంచి బయటికి తీసి అఖండ ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాను. నువ్వెలా చేయగలవు? నేను ఆయన లక్ష్మిని అయినప్పుడు ఆయన ఎందుకు దరిద్రుడవుతాడు? నేను లక్ష్మిని, నాకు శాస్త్రం తెలుసు. నేను అటువంటి పాతివ్రత్యంతో ఆయన్ని పైకెత్తుతాను సదాచారంతో. ఇది ఆమెకున్న ధృతి. చాలా తక్కువ మంది ఎందు అంతటి పరిణితి కన్యకామణిగా ఉండగా ఉంటుంది. కాబట్టి ఆమె అంది, నాన్నగారు నాన్నగారు, నేను బుధజనుల వలన విన్నాను, సత్యవంతుణ్ణి చేసుకోవాలని నాకు మనసులో ఉన్నది. నేను ఆయనని భర్తగా మనసులో భావన చేసి ఉన్నాను అని. అంటే ఆయన అన్నాడు నారద మహర్షి వంక తిరిగి, ఎవరా సత్యవంతుడు మీకు తెలుసా అని అడిగాడు. అడిగితే నారద మహర్షి చెప్పారు, నాకు తెలుసు, సత్యంబు వలుకుట సత్యవంతుండనన తడుప్పు, మరియు చిత్రాశ్యుడనగ నామాంతరంబు అన్నరనాథ సుతునకు కలదు, తేజంబున కమలమిత్రుడు బుద్ధి ఇంద్రాచార్యు గురుడించు,
శివరత వాసవు దాలిమి వసుధబోలు కాంతి చంద్రున కెనగాతవు రూపున అశ్వినీయుల సపరియన సరియనదలిర్చు తపము శమము దమము దానంబు బ్రాహ్మణ భక్తియును మహానుభావతయును అతని ఎందకాని అన్యులయందు లేదు ఇంత నిక్కువము మహీతలేశ.
నారద మహర్షి అంతటి వారు ఒక వ్యక్తి గురించి ఇలా చెప్పడం అంటే అసాధారణమైనటువంటి విశేషం. ఆయన అన్నారు, నాకు తెలుసు నిజమే, ఆ పిల్లవాడు సాల్వ దేశాన్ని పరిపాలించేటటువంటి ద్యుమత్సేనుడు అనబడేటటువంటి ఒక మహారాజు యొక్క బిడ్డ. అతని పేరు సత్యవంతుడు. ఆ పిల్లవాడు సత్యంబు పలుకుట సత్యవంతుండన అతడొప్పు. అతను ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాడు కాబట్టి అతనికి సత్యవంతుడు అని పేరు. మరియు చిత్రాశ్యుడనక నామాంతరంబు అన్న నరనాథ సుతునకు కలదు. ఆ రాజకుమారుడికి చిత్రాశ్యుడు అని ఇంకొక పేరు కూడా ఉంది. అతను తేజస్సు ఎందు సూర్యభగవానుడి వంటివాడు, బుద్ధి ఎందు బృహస్పతి వంటివాడు, పరాక్రమంలో సాక్షాత్తుగా దేవేంద్రుడి వంటివాడు, ఓర్పు ఎందు భూదేవి వంటివాడు, కాంతి ఎందు చంద్రుని వంటివాడు, రూపమునందు అందంలో అశ్విని దేవతల వంటివాడు. అటువంటి వాడు లోకంలో ఉండడు. తపము శమము దమము దానము బ్రాహ్మణ భక్తి మహానుభావత అతని ఎందు ఉన్నట్టుగా అన్యుల ఎందు లేవు. అంతటి యుక్తమైనవాడు కాబట్టి మంచి వరుణ్ణే వరించింది నీ యొక్క కుమార్తె, చాలా గొప్పవాడు. కానీ మహారాజా, ఇది పెళ్లి సంబంధానికి సంబంధించిన విషయం కాబట్టి నేను ఒక విషయాన్ని దాచకూడదు. ఆ విషయాన్ని నీకు చెప్పవలసి ఉంటుంది. ఒకటి, ద్యుమత్సేన మహారాజు విధి వైపరీత్యం చేత రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఇప్పుడు ధర్మారణ్యము అని పేరు కలిగినటువంటి అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఇది చాలదన్నట్టు కాలం కలిసి రాక ఆయనకి రెండు కళ్ళు పోయే అంధుడు. ఆయన అంధుడైపోయాడు, తపస్సు చేసుకుంటున్నాడు, పెద్దవాడైపోయాడు. పిల్లవాడు మంచి గుణాలు ఉన్నవాడు కదా అంటావా? ఇక్కడ నేను దాచకూడని విషయం ఒకటి ఉంది. పెళ్లి సంబంధం విషయం కాబట్టి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాచకూడదు చెప్పేస్తున్నారు. ఎందుకని, ఒక ఆడపిల్ల జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆమె భర్త మీద ఆధారపడుతుంది. సమస్త సుఖములకు ఆయనే కారకుడు. సీతమ్మ తల్లి అంటుంది, నూరుగురు కొడుకులుండి తల్లి మంచం మించి కిందకి దిగుతుంటే నూరుగురు అరిచేతులు నేల మీద పెట్టి అమ్మమ్మ అరిచేతుల్లో కాళ్ళు వెయ్యమ్మా అని కాళ్ళు వేయించుకుని సేవ చేసేటటువంటి కొడుకుల వలన కలిగేటటువంటి సంతోషము కన్నా భర్త వలన కలిగే సంతోషమే ఎక్కువ. భర్త భర్తయే. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, పినిమిటి రాజ్యం తన రాజ్యం, బిడ్డల రాజ్యం పరరాజ్యం అని. ఆయన ఉన్నప్పుడు నాదంటూ ఆవిడ ధైర్యంగా ఉంటుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బిడ్డల రాజ్యం, తనకి పరరాజ్యం. తను వాళ్ళ నిర్ణయాలకి తను కట్టుబడి ఉండవలసి ఉంటుంది.